సమావేశమైనటువంటి మనము ఒక విధంగా చాలా అదృష్టవంతులం, ఇంకో విధంగా కొంచెం బాధ్యత మీ నెత్తి మీద ఎక్కువ పడుతుంది కనుక మరి బాధ్యత స్వీకరించగలిగితే ఓకే. పాయింట్ అర్థమవుతుందా? ఈ సాధనా శిబిరంతో మీరు ఒక విచిత్రమైనటువంటి ఇన్నాళ్ళ బట్టి వింటూ అర్థం కాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఒక నిశ్చితమైనటువంటి దిశ ఇవ్వబోతున్నారు. ఇన్నాళ్ళ బట్టి మనం చేస్తున్నాం సాధనలు, నవయోగం గురించి మాట్లాడుతున్నాం, గురువుల గురించి, గురువుగారి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ గురు సత్తా అసలు ఏం చేస్తోంది? మన కర్తవ్యం ఏమిటి అన్నది అవగాహనతో సాధన చేయటానికి మనం ఇక్కడ ఏకత్రితం అయ్యాం. నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఆధ్యాత్మికతలో కామన్ సెన్స్ లోపించింది. ఇంకంటే మిగతా చోట్ల మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి తగిన ఫలితం వస్తుందా లేదా అని చూసుకుంటాం మనం కదా. ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి తగిన ఫలితం వస్తుందా లేదా అన్నది ఆలోచించుకుంటాం మనం. మనం చేసిన ప్రయత్నములో మనము పెట్టిన పెట్టుబడి కంటే వచ్చిన లాభం తక్కువ అయితే ఖచ్చితంగా ఆ పని చెయ్యం. కానీ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నేను గమనించేది ఏంటి అంటే మనుషులను సాధనలు చేసుకుంటే వెళ్ళిపోతారు కానీ లక్ష్యం మర్చిపోతారు. అసలు సాధనను ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే ఏమో మంచిదని చేస్తున్నానండి. కాశీలో ఉన్నప్పుడు నేను కొంతమంది ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ముసలాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళంతా ఏమి బాబు నువ్వు వచ్చావా ఓ మంచి మాటలు రెండు చెప్పనేవారు. నాకు అర్థమయ్యేది కాదు మంచి మాటలు ఏంటి రెండు చెప్పాలి అని. భావం అర్థమవుతుందని నేను చెప్పింది, సాధన ఉంది కానీ సాధన లక్ష్యము మనం మర్చిపోయాం. దీంతో ఏమవుతుంది, మంత్రజపం చేసేసుకుంటే వెళ్ళిపోతాం, రోజు పూజలు చేస్తే వెళ్ళిపోతాం, రోజు ఆరతలు ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం, దేవాలయానికి వెళ్ళేవాళ్ళు దేవాలయానికి రోజు వెళ్తూ ఉంటారు, వెళ్ళని వాడు భక్తులు కాదు. అన్నిటికంటే చాలా విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ శక్తి యొక్క దేవాలయాలు పెరిగితే మనం అనే మాట ఏంటి అంటే ఆధ్యాత్మిక పెరుగుతోంది అని కదా. సాయి దేవాలయాలు పెరుగుతూ ఉంటే చాలా మంది నాతో చెప్పేది ఏంటి అంటే ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతోంది అని. కోరికలు పెరుగుతున్నాయేమో అని నా డౌట్. మీరు దేవాలయాలకు కానీ సాధన చేయటానికి కానీ దేనికి వెళ్తారు అంటే మీ కోరికలు తీర్చిపోతాయి. కానీ ఒక విషయం మనం మర్చిపోతాం, మనం మామూలు విద్యలో కూడా మీరు విద్యాలయాలకు వెళ్లి విద్య నేర్చుకున్నాక ఆ విద్య మీకు ఉపయోగపడదు. చెప్పేనా, మామూలు దేవాలయాలలో విద్యాలయాలలో మీరు విద్య నేర్చుకుంటారు, పిహెచ్డీలు చేస్తారు, ఎంఎస్సీలు చేస్తారు, ఎంఏలు చేస్తారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ని మీరు కేవలం మీకోసమే ఉపయోగించుకున్నారనుకోండి, చాలా కష్టపడి మెడిసిన్ చదివావు, మెడిసిన్ చదివాక నేను మా కుటుంబ సభ్యులకి మాత్రమే నేను వైద్యం చేస్తాను, మిగతా వాళ్ళకి చేయను అంటే ఏమవుతుంది, మీరు తింటానికి కూడా ఉండదు. అలాగే అన్ని విషయాలు, ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు, ఎంఏ తెలుగు చేయొచ్చు, ఎంఏ హిందీ చేయొచ్చు, మీకు ఉపయోగపడదు. అది ఎవరికి ఉపయోగపడుతుంది? సమాజానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. కనుక ఆ విద్య మీకు తిండి పెడుతుంది. ఈ క్వశ్చన్ అర్థమైందండి, ఏ విద్య నేర్చుకున్నా ఆ విద్య మీకు ఉపయోగపడదు, మీరు దాన్ని సమాజానికి ఉపయోగపడేటట్టు చేయండి, ఖచ్చితంగా సమాజము మీకు కావలసిన సదుపాయాలు చేస్తుంది. మరి ఆధ్యాత్మికతకు వచ్చేసరికి ఈ విషయం మర్చిపోతాం మనం. మనం సమాజానికి ఉపయోగపడాలి, మనం చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన సమాజానికి ఉపయోగపడాలి. గురువుల యొక్క ఆశ్రమాలలో అన్నవస్త్రాలకి లోటు ఉండదు అన్న సంగతి మీకు తెలుసు కదా. మనం మన కుటుంబానికి తిండి పెట్టగలుగుతూ గబుక్కును ఐదారుగురు కొత్తగా వస్తే ఇంటికి రెండు మూడు రోజుల తర్వాత కాస్త మనస్సు కదా. కానీ మీరు శాంతి పిండికి వెళ్తే రోజుకి ఓ 10,000 మందికి తిండి పెడుతూ ఉంటుంది, అడగకుండా బాధపడకుండా. భావం అర్థమైందా? ఇందువల్ల నువ్వు కుటుంబానికి తిండి ఎందుకు పెట్టగలుగుతున్నావు? నీ విద్యని సమాజానికి అందజేసావు కనుక. ఒక గురువు అంతమందికి ఎందుకు తిండి పెట్టగలుగుతున్నాడు? సమాజానికి ఉపయోగపడ్డాడు కనుక. చేత మన ఈ ఆధ్యాత్మిక సాధన మొట్టమొదట సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించడం మానేసి, దానివల్ల ఏమైందో తెలుసా, సమాజంలో ఆధ్యాత్మీయత అంటే ద్వేషం ఏర్పడింది. సమాజంలో మన పిల్లవాడు ఆధ్యాత్మీయత వైపు వెళ్తున్నాడు అంటే వద్దు అంటాం, ఎందుకంటే ఉపయోగపడ్డవాడు. కానీ నిజంగా ఆధ్యాత్మిక వ్యక్తి సమాజానికి ఉపయోగపడితే వాడి స్థాయి ఎలా ఉంటుందో ఈ గురువుల ఆశ్రమాలు చెప్తున్నాయి. ఉపయోగపడితే ఈ నవరాత్రి సాధన ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క సంరక్షణలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త సైంటిస్ట్. ఇది పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పూజ్య గురుదేవునికి మిగతా వాళ్ళకి తేడా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ఎవడైనా అంటే పండిట్ శ్రీరామ్ శర్మ. అండ్ వెన్ ఐ సే సైంటిస్ట్, హీ ఈజ్ ఎ సైంటిస్ట్ అండ్ రియల్లీ ఏ సైంటిస్ట్, నాట్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. స్పిరిచువలిజం ని సైన్స్ గా మార్చినటువంటి వ్యక్తి. భావం అర్థమవుతుందా? సైన్స్ గా మార్చినటువంటి వ్యక్తి అంటే అర్థం ఏంటి? యు డూ దిస్, యూ విల్ గెట్ దిస్ రిజల్ట్. ఆ ఛాలెంజ్ ఇంతవరకు ఆధ్యాత్మికతలో ఉన్నటువంటిది ఏంటి అంటే నీకు శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీకు రిజల్ట్ రాలేదనుకో, పేషెంట్ ఆన్సర్ ఏంటి? నీ శ్రద్ధ లేదు, నీకు రిజల్ట్ రాలేదనుకో, పేషెంట్ ఆన్సర్ ఏంటి? నువ్వు విశ్వాసం. కానీ పూర్వదేవులు చేసింది ఏంటి అంటే నీకు శ్రద్ధ అక్కర్లేదు, విశ్వాసము అక్కర్లేదు, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఆ యాంగిల్లో ఈ ఆధ్యాత్మిక సాధన మనం చేసుకోబోతున్నాం. అంటే ఏంటనమాట, ఈ నవరాత్రి సాధన చేసిన తర్వాత మీ జీవితాలలో మీ వ్యక్తిత్వాలలో మార్పు వచ్చి తీరుతుంది. చెప్పినట్టు చేస్తే కండిషన్ అది. అందులో గురువు గారు చెప్పింది ఏంటి, ఇందాక చెప్పారే అనువ్రతం అని, హరదిన్ నయాజన్ హర రాత్ నియమం. నువ్వు పెద్ద పెద్ద సంకల్పాలు చేసుకోవద్దు, ఏ రోజుకి ఆ రోజు ఆధ్యాత్మిక వ్యక్తిగా జీవించు. నెక్స్ట్ డే ఏమవుతుందో నెక్స్ట్ డే మళ్ళీ అనుకో, అది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ప్రతిరోజు నిద్ర లేవగానే నేను ఒక ఆత్మని, ఆ ఆత్మ యొక్క లక్షణాలు ఏంటో మీకు తెలియాలి. మీ బిహేవియర్ ఆ రోజంతా ఎలా ఉండాలి అంటే ఒక ఆత్మ వలె ఉండాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక చిన్న సైంటిఫిక్ ట్రూత్ అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఒక విషయాన్ని సాధించదలుచుకుంటే అది మీకు ఆల్రెడీ వచ్చేసినట్టు ప్రవర్తించాలి. ఈ రూల్ అర్థమైందా మీకు ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? మీకు ఏదైనా నేర్చుకోవాలి అని ఉంటే మీరేం చేయాలి? నేర్చుకోవడానికి ప్రయత్నించకండి, నేర్చుకోవద్దు, అది వచ్చేసినట్టు ప్రవర్తించండి. చాలా మంది నేను చెప్పినప్పుడు ఆ అన్నారు, కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే డ్రైవర్ పక్క సీట్ లో కూర్చుంటావా, డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటావా? మనకి డ్రైవింగ్ రాదుగా, డ్రైవింగ్ రాదు కదా. మరి ఎక్కడ కూర్చున్నావు నువ్వు? కూర్చున్నావు, కూర్చున్నాకేం చేయాలి? డ్రైవింగ్ వచ్చిన వాడు ఏం చేస్తాడో అది కాపీ కొట్టు. సాధన రహస్యం అంతే. బిహేవ్ లైక్ ద గురు, యూ విల్ బికమ్ ద గురు. ఆయన ప్రజ్ఞావతార కథామృతంలో 4 ఆర్టికల్స్ రాశారు 1971లో. మథుర నుంచి హరిద్వార్కి వెళ్ళిపోతున్నాను, మళ్లీ మథురకి రాను, అప్పుడు 2 ఆర్టికల్స్ రాశారండి. ఆ 2 ఆర్టికల్స్ లో ఆయన రాసింది ఏంటి అంటే, గాయత్రీ మంత్ర దీక్ష పుచ్చుకున్న తర్వాత మదన్మోహన్ మాలవ్య దగ్గర ఆయన మథురలో చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఆయన చేసినటువంటి గాయత్రీ సాధన ఎలా ఉపయోగపడిందో చెప్పాడు. నేను చెప్పిన మాట యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది మీకు. 2 ఎస్సేస్ రాశారు అఖండ జ్యోతిలో, అప్నోన్స్ అప్ని బాత్ లో 1971లో రాశారు ఆయన. ప్రజ్ఞావతార కథామృతము అనేటటువంటి ఆర్టికల్స్ యొక్క గురుదేవుల వాంగ్మయములో మొదటి 17 పేజీలు దాని గురించి రాశారు ఆయన. గాయత్రీ మంత్ర సాధనతో ఆయన అంతవాడు ఎలా అయ్యాడు, చాలా స్పష్టంగా రహస్యాలు ఏమీ లేకుండా చెప్పాడు ఆయన. మ్యాజిక్లు అవి ఏమీ కలపలేదు ఆయన. ఆయన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతూనే ఉండేది. ఆ మ్యాజిక్ల గురించి ఆయన మాట్లాడలేదు, చమత్కారాల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడదలుచుకుంటే రోజుకు 20 చమత్కారాలు జరుగుతూ ఉంటే ఎంత రాస్తావు నువ్వు? కానీ గ్యారంటీ ఏంటి అంటే నీ జీవితంలో కూడా ఆ చమత్కారాలు జరుగుతాయి, మ్యాజిక్లు జరుగుతాయి. కండిషన్ ఏంటి? ఆ 2 ఆర్టికల్స్ మీరు ఏం చేయాలి, ఆయన ఎలా జీవించాడో మీరు అలా ట్రై చేయండి, గాయత్రీ సాధన ఎలా చేశాడో అలా చేయాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రయత్నించకండి. ఇంకొక దాన్ని చదువుకోండి మీరు స్వాధ్యాయం టైంలో, ప్రజ్ఞావతార కథామృతము. మథుర నుంచి వెళ్ళిపోయాక 1984లో ఆయన మళ్ళా 2 ఆర్టికల్స్ రాశారు అఖండ జ్యోతిలో. 71 నుంచి 84 వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన పొందినటువంటి సిద్ధులు రిద్ధులు, మనకి భారతీయులు అయిన సిద్ధికి విద్ధికి మధ్య తేడా తెలియదు. అష్ట సిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. ఈ గాయత్రి శక్తితో మీకు అష్ట సిద్ధులు నవనిధులు రావాలి. గాయత్రి మహావిజ్ఞాన్ 5వ 6వ పేజీలో ఆయన చాలా స్పష్టంగా రాశారు, గాయత్రి విద్య అష్ట సిద్ధులు నవనిధులు ఇచ్చేది. మీలో ఇది సాధనా లక్ష్యంగా పెట్టుకుని ఎంతమంది సాధన చేస్తున్నారు? పాయింట్ అర్థమవుతుందా? ఈ నవరాత్రులలో మీరు ఈ అష్ట సిద్ధులు నవనిధుల యొక్క మార్గము ఎలా ఓపెన్ అవుతుందో మీకు తెలియాలి. 9 రోజుల్లో వచ్చిస్తుందని నేను అంటే, మెడిసిన్ చదవాలి అంటే సింపుల్ ఫార్ములా ఏంటి అంటే రోగ నివారణ నిదానము చేసి రోగం ఎందుకు వస్తుందో తెలుసుకుని దానికి తగిన మందు వేస్తే సరిపోతుంది. అంటే వైద్యుడు అవ్వాలంటే ఒక లైన్లో చెప్పాను నేను. ఏం చేయాలి మీరు? రోగం ఏంటో తెలుసుకోగలగాలి ముందు వచ్చిన వాడికి. దాని తర్వాత ఏం చేయాలి? మరి అది ఈ మాట వింటే వస్తుందా? దానికి ఎన్నేళ్ళు చదవాలి? 5 ఏళ్ళు చదవాలి. అంటే ఈ 9 రోజుల యొక్క సాధనలో జరగబోయేది ఏంటి అంటే, ఇన్నాళ్ళు ఆధ్యాత్మీయత గురించి మీకున్నటువంటి చాదస్థమైనటువంటి భావాలు, మూర్ఖంతో కూడినటువంటి భావాలు, అవగాహన రాహిత్యంతో కూడినటువంటి భావాలు తుడిచివేయబడతాయి. ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మికత యొక్క వైజ్ఞానికత చెప్పబడుతుంది. పాయింట్ అర్థమైంది? నేను వైజ్ఞానికత అనే మాట ఎందుకు వాడుతున్నాను? వైజ్ఞానికత అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇది చెయ్యి, ఈ రిజల్ట్ వస్తుంది. యాక్సిలరేటర్ నొక్కితే కారు స్పీడ్గా వెళ్తుంది. దానికి నీకు శ్రద్ధ అక్కర్లేదు, విశ్వాసం అక్కర్లేదు. కావాల్సింది ఏంటి? యాక్సిలరేటర్ మీద కారు పెట్టి నొక్కటం. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్యలో పూజ్య గురుదేవులు సాధించినటువంటి మొట్టమొదటి మ్యాజిక్ ఏంటి అంటే, దాని యొక్క బలహీనతలు, అనేక మంది స్వార్థ పరులు తమకి కావలసినట్టు మలుచుకున్నటువంటి అనేక మూఢ విశ్వాసాల నుంచి ఆధ్యాత్మికతను బయటికి లాగారు. మనకి చాలా మూఢ విశ్వాసాలు ఉన్నాయి. మీకు ఈ 9 రోజుల్లో నేను చాలా సార్లు మీకు ఎత్తి చూపిస్తాను ఆ మూఢ విశ్వాసాలు మనం ఎక్కడ చేస్తున్నాము, ఎక్కడ తప్పు చేస్తున్నాము. కానీ ఈ పూట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సాధనా రహస్యము. ఏంటి సాధనా రహస్యము? నువ్వు ఏమి అవదలుచుకున్నామో అలా ప్రవర్తించు. సింపుల్ ఫార్ములా. అంచేత పొద్దున్న నిద్ర లేవగానే మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఆత్మని. మరి నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆత్మ వలె ఉండాలి. ఎక్కడో అక్కడ గ్యారంటీగా మనం పప్పులో కాలేస్తాం. ఆ రోజు ఎక్కడ పప్పులో కాలు వేస్తామో మనకి తెలుసు. ఆ రోజు కార్యక్రమం మనకి తెలుసు కదా. అంచేత కేవలము పొద్దున్న నిద్ర లేవగానే, ఇదిగో నేను 10 మందిలోకి వెళ్తున్నాను, అక్కడ నేను ఆత్మ వలె బిహేవ్ చెయ్యను, కానీ నేను ఇవాళ పొద్దున్న నిద్ర లేచి ఈ మాట అనుకుంటున్నాను, నేను ఆత్మ వలె ప్రవర్తిస్తాను. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మ వలె ప్రవర్తించాం అనుకున్నా పర్వాలేదు. ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఈ 9 రోజుల్లో చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంచేత మీరందరూ కూడా అదే భావనతో ఇక్కడ ఏకత్రితం అయ్యారు కనుక సామూహికంగా మీరు ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసుకోండి. ఆత్మ వలె ప్రవర్తిస్తున్నావా లేదా? పక్క వాళ్ల తప్పులు చూడకండి, పక్క వాళ్ళని మీ తప్పులు చూపించమని అడగండి. రెండిటికి తేడా ఉంది. పక్క వాళ్ళనే అడుగుతున్నారు మీరు. ఇంచేత మొట్టమొదట మన సోషల్ కాన్సెప్ట్స్ లో సామాజికమైనటువంటి విధి విధానంలో వచ్చినటువంటి పెద్ద మూర్ఖత్వం ఏంటో తెలుసా? ఎదుటివాడి తప్పులు చేస్తున్నా చూసి ఊరుకుంటా, ఇంటికి వెళ్ళి నవ్వుకుంటాం. ఇట్స్ ఓకే, సమాజం అలా ఉంటుంది, అక్కడ చెప్పకండి. కానీ ఆధ్యాత్మిక సాధకులుగా ఇక్కడికి వచ్చినటువంటి మీరు ఈ తప్పు చేయకండి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా? హర్దిన్ నయా జన్. రాత్రి పడుకునేటప్పుడు మీరు అలా ప్రవర్తించగలిగారా లేదో చూడుకోండి, చూడండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, చాలా సార్లు చాలా రోజులు చాలా నెలలు చాలా సంవత్సరాల పాటు మీకేమనిపిస్తుంది అంటే నేను రోజు అనుకుంటున్నాను అంతేను ప్రతిరోజు ఆత్మ వల్ల ప్రవర్తిస్తానని. మీకు తెలీదు ఆలోచనలో చాలా శక్తి ఉంది. పూజ్య గురుదేవుని యొక్క రెండవ గొప్ప మానవ సమాజానికి అందజేసినటువంటి విషయం ఏంటి అంటే విచార క్రాంతి. మొదటిదేంటో అర్థమైంది కదా, వైజ్ఞానిక ఆధ్యాత్మిక. రెండవది ఏంటి, ఆలోచనలలో క్రాంతి, థాట్ రివల్యూషన్. నాకు ఎక్కడ ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఈ మాట అంటున్నటువంటి వాళ్ళ ఆలోచనలలోనే నాకు ఏ రివల్యూషన్ కనిపించదు. రివల్యూషన్ అంటే అర్థం ఏంటి, ఇదివరకు ఎలా ఉన్నావు అలా ఉండవు కదా. బానిస బతుకు బతుకుతో ఉన్నటువంటి దేశము రివల్యూషన్ ద్వారా స్వాతంత్రం అయిపోయిన తర్వాత జీవిత విధానంలో ఎంత మార్పు వస్తుంది? మార్పు రాలేదు అంటే అర్థం ఏంటి? అంచేత గురువుగారి యొక్క విచార క్రాంతిని మీరు అర్థం చేసుకోవటం లేదు. ఆయన ఏ విధమైనటువంటి మార్పు తీసుకురాదలుచుకున్నాడు? ఆలోచనలలో మనలో రావాల్సినటువంటి మార్పు ఏమిటి? గబుక్కుని అడిగాను అనుకోండి, సరే విచారక్రాంతి కదా శ్రీరామ శర్మ ఆచార్య చెప్పారు, గురుదేవులు చెప్పారు, ఇంతకీ విచారక్రాంతి ఏంటయ్యా? గురువు గారే దానికి ఆన్సర్ ఇచ్చారు, ప్రఖర ప్రతిభ. విచారక్రాంతి యొక్క బేసిక్ ఏంటి అంటే ప్రఖరమైనటువంటి ప్రతిభ. అది మనం రాబోయే రోజుల్లో చెప్తాను. సాధనాత్మక దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే గురుదేవులు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సాధనలో గాయత్రి మంత్రం యొక్క ఉపయోగము. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు గాయత్రి మంత్ర సాధన అనుష్ఠానము చేయబోతున్నారు, నేను చెప్పటం పూర్తయ్యాక ఆ అనుష్ఠానం యొక్క నియమాలు, దాని విధి విధానాలు చెప్పబడతాయి మీకు. మీకు చేత అది దీక్ష తీసుకోబడ చెప్తారు. కానీ మీకు గుర్తుండవలసినటువంటిది ఏంటి అంటే గాయత్రి మంత్రమే అతి పెద్ద విచార క్రాంతి. మీకు అర్థం అవుతే గురుదేవులు ఉపయోగించుకున్నటువంటి గాయత్రి మంత్రము విశ్వామిత్రుడి దగ్గర నుంచి చూసుకున్నటువంటి గాయత్రి మంత్రము ఒకటే. కానీ గాయత్రి మంత్ర సిద్ధ పురుషుల గురించి మనం మాట్లాడదలుచుకుంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడు తర్వాత ఎవరి పేర్లైనా మీకు వినిపిస్తున్నాయా? మహావతి ఇంకొకళ్ళ పేరు వినిపిస్తుంది మనకి, దయానంద సరస్వతి అరే సమాజ స్థాపతి, దాని తర్వాత గురువు గారు. కానీ గాయత్రి మంత్రము ప్రతిరోజు ప్రతి ఇళ్లలో నియమపూర్వకంగా జపం చేసేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఎంతమంది ఉండుంటారని మీ ఉద్దేశం? ఒకళ్ళ ఇద్దరా? ఐదుగురుంటారా? ఐదుగురుండరా? ఎంతమ్మా? లక్షల్లో ఉంటారు, కోట్లల్లో ఉంటారు, యుగ యుగాలుగా చేస్తున్నారు. మరి వాళ్ళల్లో ఎవరు గాయత్రి మంత్ర సిద్ధ పురుషులు రాలేదు కదా, ఇచ్చారా? ఎవరు కనిపిస్తున్నారు ఎందుకు అనేటటువంటి ప్రశ్నల్లో గాయత్రి మంత్రంలో మనుష్యుల్ని పూర్తిగా మార్చివేసేటటువంటి, గురువుగారి భాషలో చెప్పాలంటే కాయాకల్ప చేసేటటువంటి శక్తి ఉంది. మరి ఇన్ని కోట్ల మంది భారతదేశంలో ఇన్ని కోట్ల సంవత్సరాల బట్టి చేస్తున్న గాయత్రి మంత్ర సిద్ధ పురుషులు ఎందుకు రాలేదు? గురుదేవులు ఏం చెప్పారు అంటే, మీరు 5 ఏళ్ళు కష్టపడండి, నేను చేసినట్టు మీరు చేయండి, గాయత్రి మంత్రం మీకు కలుగుతుంది. దట్ ఈజ్ ద సైన్స్. కానీ ఆ సైన్స్ దేని మీద ఆధారపడింది? ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనల్లో మార్పు ఎలా వస్తుంది? ఓ ఇంజనీర్ ఇంజనీర్ లాగా ఆలోచిస్తాడు, అవునా కదా? ఓ డాక్టర్ డాక్టర్ లాగా ఆలోచిస్తాడు, ఓ లాయర్ కెమిస్ట్, అర్థమైందా? కానీ ఒక కెమిస్ట్ కెమిస్ట్ లాగా ఆలోచించడానికి ఎంత టైం పట్టింది? ఒక రోజులో అయిపోయాడా కెమిస్ట్ వాడు? బిఎస్సీ వరకు ముందు చదవాలి వాడు, అదో 15 ఏళ్ళు, దాని తర్వాత 2 ఏళ్ళు స్పెషలైజేషన్ చేయాలి. అంటే ఆలోచనలలో మార్పు రావాలి అంటే నువ్వు ప్రతిరోజు కూడా దానికి తగిన ఆలోచనలు, దానికి థింకింగ్, దానికి తగిన ఆలోచనలు రోజుకి ఎన్ని నిమిషాలు తీయాలి? ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, రోజుకి ఎన్ని నిమిషాలు దానికి తగిన ఆలోచనలు చేస్తారు? 2 నిమిషాలు. మీరేమో 10 సార్లు గాయత్రి మంత్రం చేసేసి నేను గాయత్రి సాధన చేస్తున్నానంటే అట పాయింట్ అర్థమవుతుందా? అంటే కెమిస్ట్ గా ఆలోచించాలి అంటే 1వ క్లాస్ నుంచి ఆలోచిస్తే ఓ 20 ఏళ్ళు పడుతుంది నీకు స్టెప్ వైజ్ గా వెళ్ళటానికి. కానీ వాడు లాయర్ గా ఆలోచించలేడు, మళ్ళా లాయర్ గా ఆలోచించాలంటే మళ్ళా 20 ఏళ్ళు అక్కర్లేదు, మళ్ళీ 2 ఏళ్ళు వాడు చదివితే చాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్, లాయర్ గా ఆలోచించగలుగుతాడు. ఉదాహరణ అర్థమవుతుందా? అంటే మీకు ఆలోచనలలో మార్పు రావాలి అంటే ఆ మార్పు యొక్క పినకిల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉండాలో ఆ ఆలోచనలు మీరు ఇంటర్మీడియట్ నుంచి కొంచెం రోజుకి ఎన్ని గంటలు కాలేజీకి ఎన్ని గంటలు వెళ్తారు? మినిమం 6 అవర్స్. మళ్ళా ట్యూషన్కి అంటే అంత టైం ఇవ్వాలి మీరు ఆలోచనలో మార్పుకి. కానీ బయోకెమిస్ట్రీ హెడ్గా, ఎలక్ట్రోకెమిస్ట్రీ పీహెచ్డీ చేసిన వ్యక్తిగా నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మీలో కొంచెం సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు కావక్కర్లే మీరు. మేమేం సైన్స్ చదవలేదండి అనక్కర్లే. సైంటిఫిక్ ఆలోచన విధి విధానం ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్తాను నేను. సైన్స్లో ఈనాడు ఉన్నటువంటి కోరిక ఏంటి అంటే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ. అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ ఉంది, లైట్ ఉంది, మ్యాగ్నెటిజం ఉంది, రకరకాల శక్తులు ఉన్నాయి. సైంటిస్టులు కోరుకుంటున్నది ఏంటి అంటే ఎలక్ట్రిసిటీకి కొన్ని లాజ్ ఉన్నాయి, మ్యాగ్నెటిజంకి కొన్ని నియమాలు ఉన్నాయి, కాంతికి కొన్ని నియమాలు ఉన్నాయి. సైంటిస్టుల కోరిక ఏంటంటే ఈ నియమాలన్నింటినీ కలిపేసి ఒక ఫార్ములా మనం డెవలప్ చేయగలిగితే ఎలక్ట్రిసిటీ కావాల్సిన వాడు ఆ ఫార్ములా నుంచి ఎలక్ట్రిసిటీ కావాల్సిన నియమాలు తెచ్చుకుంటాడు, కాంతి గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి వాడు అదే ఫార్ములాతో కాంతి గురించి నియమాలు తెచ్చుకుంటాడు. అంటే ఆ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని సైంటిస్టులు పెద్దగా పెట్టినటువంటి పేరు యొక్క ఉద్దేశం అర్థమైందా మీకు? ప్రకృతిలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో ఆ శక్తుల యొక్క నియమాలన్నీ కూడా ఒకే ఒక ఫార్ములాకి రావాలి, అది వాళ్ళ కోరిక, ఒకే ఫార్ములాకి రావాలి. పూజ్య గురుదేవులు ఏం చెప్పారు అంటే దట్ ఫార్ములా ఈజ్ గాయత్రి మంత్ర. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని దైవీ శక్తులను నువ్వు ఉపయోగించుకోగలవు, వేరు వేరు దైవీ శక్తుల యొక్క సాధన నీకు అనవసరం. స్పెషలైజేషన్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాలు వేరుగా ఉన్నాయి. కానీ వాటి అన్నిటికీ బేసిక్ ఏంటి అంటే ఈ గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రానికి మీరు ఉపయోగించుకోదలుచుకున్నటువంటి గాయత్రి మంత్రానికి 3 విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయి. అది మనస్సులో పెట్టుకుని ఈ నవరాత్రి సాధన చేసుకోండి. మీరు ఇందాక ఏం చెప్పాను నేను, పాయింట్స్ మర్చిపోకండి. మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో అది మీరు ఆల్రెడీ అయిపోయారు అని ఆచరించండి. మొట్టమొదట అది రూల్. అది యు ఆర్ ఆల్రెడీ సిద్ధ, అది గుర్తుంచుకోండి. గురువు గారు వాంగ్మయంలో రెండు వాల్యూమ్స్ ఉన్నాయి, సాధనాసే సిద్ధి అని. ఆ రెండు వాల్యూమ్స్ లోనూ బేసిక్స్ ఏంటి అంటే, నువ్వు సాధన ఎంతవరకు చెయ్యాలి అంటే నీ సిద్ధి పొందేంత వరకు. సిద్ధి వచ్చాక సాధన కల్లే. నువ్వు లైఫ్ లాంగ్ సాధన చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? సిద్ధి రాక కాదు. అసలు నువ్వు ఏ సిద్ధి కోరుకోవటం లేదు. నీలాంటి గొప్ప వ్యక్తి అసలు ఎవడూ లేడు. త్యాగశీలు మీరందరూ కూడా. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని చేసుకుంటూ దాంతో వచ్చేటటువంటి సిద్ధిని మీరు అసలు పట్టించుకోవటంలే. ఐ డోంట్ వాంట్ ఇట్ అంటున్నారు, అంతేనా? కానీ నిజానికి ఐ డోంట్ వాంట్ ఇట్ అంటేనే నీకు తెలియదు అసలు ఆ సిద్ధులు వస్తాయని. తేడా ఉంది. వదులుకుంటే త్యాగమూర్తులే, తెలియకుండా వదులుకుంటే. మూడు రకాలైనటువంటి సిద్ధులు వస్తాయి గాయత్రి మంత్రంతో. బేసిక్ గా ఆ మూడు రకాలైనటువంటి సిద్ధులు ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో అది సిద్ధులు అని మీరు అనుకోవటం లే. కానీ బాగా డబ్బు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు, ఒక సోషల్ స్టేటస్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి ఇప్పుడు గురువు గారు చెప్పినటువంటి ఆ మాట నేను చెప్తే అది సిద్ధి అని అనిపిస్తుంది. మళ్ళీ నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా పెద్ద గొడవ ఏంటి అంటే ఏం చెప్పినా మాకు తెలుసు అంటారు. గత 20 ఏళ్లగా నేను చెప్తూ ఉంటే నా స్నేహితులు చాలా మంది మాస్టర్ ఇది 20 ఏళ్ల కింద చెప్పేశారంటారు. సరే నిజమే, నేను 20 ఏళ్ల కింద చెప్పేశాక నీలో ఏం మార్పు వచ్చింది? పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పే మూడు మాటలు సిద్ధుల గురించి మాట్లాడుతున్నాను. కానీ ఈ మూడు మాటలు నీకు అర్థం అవ్వాలి అంటే మొట్టమొదట నీ ఆలోచనలో ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక రకమైనటువంటి చేతనత్వం కావాలి. లేకపోతే నేను చెప్పిన మాటలు మీకు చాలా పేలవంగా అనిపిస్తాయి. మొట్టమొదటి ఏంటో తెలుసా? ఆత్మ సంతోషము. ఇంతేనా? ఇదో సిద్ధ. అందుకే నేను చెప్పాను, నేను కాస్త ఇది ఒక ఆధ్యాత్మిక సిద్ధి అన్నది గుర్తుంచుకోండి. ఎందుకు ఆత్మ సంతోషము? మనం ఏదైనా ఒక మంచి పని చేద్దాము అనుకుంటే 90% ఆ మంచి పని మనం ఎందుకు చేయమో తెలుసా? పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని. అమెరికాలో అయితే గుండు గీయించుకుని కాషాయ బట్టలు వేసుకుని హరే రామ హరే కృష్ణ అని రోడ్డు మీద పాడగలుగుతారు. మీలో నిజంగా ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? నిజంగా మీలో ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? ఉదాహరణ అర్థమవుతుందా? ఓ మంచి పని చేయటానికి మీకు ధైర్యం లేదు. సినిమా పాటలు పాడుకుంటే వెళ్ళమంటే వెళ్ళగలరు. ప్రజ్ఞా గీత్ పాడుకుంటే వెళ్ళమని ఎన్నాళ్ళ బట్టి చెప్తున్నాను నేను. ఎంతమంది చేస్తున్నారు? పాయింట్ అర్థమవుతుందా? ఇచ్చేత ఇతరులు ఏమనుకుంటారో వాళ్ళ సంతోషం మీద మీ సంతోషం డిపెండ్ అయింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఒక అర్ధరాత్రి 1 గంటకి నాకు ఫోన్ వచ్చింది. మాస్టర్, మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరింది. మాకు ఎంత ఆనందం ఇస్తుందో, ఎంత ఎదిగిపోయారు మనుషులు. పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవుతే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అని. తర్వాత సెంటెన్స్, మాస్టర్ నన్ను మా అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరలేదు. అంటే 1 గంటకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది వాళ్ళకి పెళ్లి కుదిరిందని కాదు, కానీ పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిండకపోతే నాకు ఈ ఫోన్ వచ్చేది కాదు. అది అర్థమవుతుందా మీకు? ఆ పాయింట్ అర్థమైందా? అంటే అర్థం ఏంటి, మీ సంతోషం దేని మీద ఆధారపడింది? పక్క వాళ్ళ ఒపీనియన్ మీద. అది ఉన్నంత వరకు మీకు జీవితంలో ఎప్పుడూ సుఖము రాదు. అది అర్థం చేస్తుంది. నీకు సుఖం కావాలి అంటే నువ్వు క్లియర్ కట్ ఐడియా ఉండాలి. నేను ఇక్కడికి వెళ్తున్నాను. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి గాయత్రి సిద్ధ పురుషుడు నాకు గురువుగా లభించాడు. చాలా ఓపెన్ గా గురువు గారు రాబోయే 200 సంవత్సరాల వరకు నిజంగా మీకు ఆశ ఉంటే నేను భౌతికంగా సశరీరముగా వచ్చి మీకు చెప్తాను అన్నాడు. కానీ ఆయన సశరీరంగా వస్తే నువ్వు ఆయన చెప్పేది విను గురువుగారు, మా పిల్లలు లేరు, గురువుగారు మా అబ్బాయికి ప్రమోషన్, దానికోసం ఆయన సశరీరంగా రావక్కర్లేదు, ఆయన్ని మీరు తలుచుకుంటే చాలు, మీ ప్రారంభ కర్మ దానికి అనుగుణ్యంగా ఉంటే గ్యారంటీగా జరిగిపోతుంది. చెప్పింది అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఆత్మ సంతోషము అనేటటువంటిది ఎంత పెద్ద సిద్ధో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మొట్టమొదటిసారి మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క ఒపీనియన్స్ కానీ సమాజం యొక్క ఒపీనియన్స్ కానీ ఇదేమి మీకు ఇంపార్టెంట్ కాదు. ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి, నేను ప్రపంచాన్ని మార్చి వేశాను, కాస్త జాగ్రత్తగా గురుదేవుల యొక్క మాటలు అర్థం చేసుకోండి. గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడే జరిగిపోతాయి. సరే నీకు పిల్లలు పుడతారు అన్నాడు అనుకో ఆయన, ఆ బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడే అది జరిగిపోయింది. టైంలో అదేమో చెప్పింది, టైం ఎక్స్పెన్షన్లో మీ పరిస్థితులు బట్టి మీరు ఆ మాటకి తగినట్టు ఎలా ప్రవర్తించారో దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. అంచేత గురువు గారు ఎప్పుడైతే నేను ప్రపంచాన్ని మార్చివేశాను, నూతన యుగ నిర్మాణము జరిగిపోయినది, మీరు ఏదో దానికి చేయాల్సిందేం లేదు, మీరు అదే అర్థం చేసుకోండి. మరి ఏంటండి మరి ఇదంతా ఎందుకు? దానికి అనుగుణ్యంగా మీరు జీవించటం నేర్చుకోండి. మీరు చేయవలసిందంటే నూతన యుగ నిర్మాణం మీరు చేయక్కర్లేదు, అయిపోయింది అది. కానీ నూతన యుగ నిర్మాణానికి తగినట్టు మీరు జీవించాలి. మీ ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసింది, ఇంజనీర్లు మీరు అవ్వచ్చా, ఎలా అవుతారు? అలాగే ఇక్కడ కూడా మీరు ఈ గురుదేవుల యొక్క ఈ కార్యప్రణాళికలో మొట్టమొదటిది అర్థమైంది ఏం చెప్పాను, ఆత్మ సంతోషం అనేది అందుకు నేను నూతన యుగానికి తగినట్టు జీవించబోతున్నాను. మరి మీరు అలా జీవించబోతూ ఉంటే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు. మీరుట నూతన యుగాన్ని నిర్మిస్తారట, ఇలాంటి పరిస్థితుల్లో నూతన యుగం ఎలా వస్తుంది? ఎలా వస్తుందని చెప్పాను నేను, వస్తుందని చెప్పానా? వచ్చేసింది అని చెప్పాను. ఆ తేడా గుర్తుంచుకోండి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ సైన్స్. ఎలా? ఈనాడు క్యాన్సర్కి మందు లేదు కదా, కానీ రాబోయే సంవత్సరాలలో ఖచ్చితంగా క్యాన్సర్కి మందు వస్తుంది అని నేను చెప్పాను అనుకోండి, ఒప్పుకుంటారా? రాబోయే సంవత్సరాలలో, రేపన్నీ లేదు, ఎందుకంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఖచ్చితంగా క్యాన్సర్కి మందు వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. క్యాన్సర్కి ఇప్పుడు మందు లేదు కదా, క్యాన్సర్కి మందు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా క్యాన్సర్కి మందు ఏమిటో అంటే వాళ్ళకి తెలియదు. దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ కదా. కానీ మందు తెలియనటువంటి వ్యక్తులు ప్రయోగము చేస్తూ మందు కనిపెట్టగలరు అని నమ్ముతున్నారా మీరు? ఇంకెత నమ్ముతున్నారు. మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు బుద్ధిగా ప్రయత్నం చేయటం లేదు, సిస్టమేటిక్ గా ప్రయత్నం చేస్తున్నారు. వైద్యానికి అంటే అర్థమైందా మీకు? సిస్టమేటిక్. పూజ్య గురుదేవుల యొక్క గాయత్రి మహావిద్యాన్ని కనుక మీరు చదివితే, గాయత్రి మహావిద్యాన్ ఆ పేరు కూడా మీకు అర్థం అవ్వాలి. జ్ఞానము, విజ్ఞానము, మహావిజ్ఞానము, ఈ లెవెల్స్ తేడా తెలియకపోతే గాయత్రి మహావిజ్ఞాన్ మనకు అర్థం కాదు. కానీ ఈ మాట ఎందుకు చెప్పాను అర్థమైంది, ఇట్ ఈజ్ సైన్స్. సైన్స్ అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. క్యాన్సర్ కి మందు తెలియకపోయినా ఖచ్చితంగా క్యాన్సర్ కి మందు వస్తుంది అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఈ గాయత్రి మంత్రం ద్వారా ఖచ్చితంగా, పాయింట్ అర్థమైందా, ఇది ఆత్మ సంతోషము అంటే. ఎప్పుడైతే మీకు ఈ ఆత్మ సంతోషం వస్తుందో, అంటే ఏంటి, నేను చేస్తున్నటువంటి పని చాలా మంచిది. ఏమన్నాను నేను, నేను చేస్తున్నటువంటి థియరీ కాదు, ఆచరించాలి నువ్వు. పని అంటే అర్థం ఏంటి, ఇఫ్ ప్రాక్టీస్ చేయి. గురుగారు చాలా గొప్పవారు, నవయోగం వచ్చేస్తుంది నేను నమ్ముతున్నాను, హరికథలు, దానికి తగినట్టు నీ ఆచరణ ఉండాలి. దానికి తగినట్టు ఆచరణ ఎలా ఉండాలి, శాంతి కుంజి వాళ్ళు నీకు చెప్తారు. 70 దేశాలలో 9 కోట్ల మందితో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటేనే మీరు ఒంటరిగా లేరు. 9 కోట్లు ఐ థింక్ ఈ సఫిషియెంట్ పబ్లిక్ ఒపీనియన్ కదా. ఇంకా ఎక్కువ సంఖ్య కావాలా మీకు? ఎక్కువ సంఖ్య కావాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ని గాయత్రి ప్రదేశ్ గా మార్చేయండి. పాయింట్ అర్థమవుతుంది కదా. ఆత్మ సంతోషము అంటే ఏంటి, ఐఎమ్ నాట్ ఎలోన్. మొట్టమొదటి ఏంటి అంటే, ఈ విషయాలు చెప్పినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, సిద్ధ పురుషుడు, గాయత్రి సిద్ధ పురుషుడు, మాషి సిద్ధ పురుషుడు కాదు, ఆధ్యాత్మికతకు వైజ్ఞానికత జోడించినటువంటి వ్యక్తి. ఇంకోటి ఏంటి, ఈ కార్యక్రమాలలో మేము ఒంటరి వాళ్ళం కాదు, చాలా మంది ఉన్నారు. ఓకే, ఇది ఆత్మ సంతోషం. ఈ ఆత్మ సంతోషం వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు చేయటం మొదలు పెడతారో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో విచిత్రమైనటువంటి మార్పు వస్తుంది. నా జీవితంలో, నా స్నేహితుల జీవితంలో నేను ఖచ్చితంగా చూశాను. సలహా కోసం మనుషులు మీ దగ్గరికి రావటం మొదలవుతారు. దాన్ని గురువు గారు ఏం చెప్పారంటే, లోక సన్మానము. లోక సన్మానము అంటే లోకులు ఆర్తిస్తారని కాదు, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వస్తే జీవితంలో వాళ్ళకి నిరాశ ఎదురవుతే మీ దగ్గర పరిగెత్తుకు వస్తారు గైడెన్స్ కోసం. ఎందుకు వస్తారు గైడెన్స్ కోసం మీ దగ్గరికి? మీరు ఇచ్చే గైడెన్స్ రిజల్ట్ ఇస్తుంది కనుక. ఎందుకు ఇస్తుంది ఆ రిజల్ట్ మీకు? మీరు ఆచరణ చేస్తున్నారు కనుక. క్లియర్? ఆత్మ సంతోషం తర్వాత లోక సన్మానం. కానీ గురుదేవులు ఇంకొక విచిత్రమైనటువంటి మాట దీన్ని కలిపారు, మూడోది, దైవీ అనుగ్రహం. ఈ దైవీ అనుగ్రహం అన్న తమాష ఎలా ఉంటుంది అంటే, హనుమంతుడి యొక్క లైఫ్ ఒక పెద్ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దైవీ అనుగ్రహానికి. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి దాన్ని. పుట్టినప్పుడే హనుమంతుడి దేవతలందరూ వరాలు ఇచ్చారు. మీకు కథ తెలుసు కదా, సూర్యుని చూశాడు, ఎగిరాడు, సరే ఇంద్రుడితో దెబ్బతిన్నాడు, మూర్చిపోయాడు, వాయుదేవుడి కోపం వచ్చింది, సరే దేవతలందరూ మళ్ళా మేము వరాలు ఇస్తామంటే మేము వరాలు ఇస్తామని వరాలు ఇవ్వటం మొదలెట్టారు. కానీ అతని బతుకు ఎలాంటి బతుకు, ఏ విధంగా బతికాడు? సుగ్రీవుడి యొక్క మంత్రిగా, ఓడిపోయిన సుగ్రీవుడి యొక్క మంత్రిగా కదా. ఇంకా సుఖంగా బతికాడంటారా, సిగ్గుపడుతూ బతికాడా? దుష్యమూక పర్వతం మీద రామలక్ష్మణులు మామూలుగా వేషం వేసుకొస్తూ ఉంటే, అంటే మామూలుగా వేషం అంటే నా ఉద్దేశం ఏంటంటే రాజకుమారులాగా లేరుగా, జటాజూటధారులుగా వాటిగా వస్తే భయపడ్డారు. వాళ్ళ యొక్క అనుచరులేమో, శేడీలేమో, అంటే అనుక్షణము కొత్త మొహం ఎక్కడైనా కనిపిస్తే భయపడే బతుకు హనుమంతుడి. కానీ ఎప్పుడైతే రాముడు పని చేయటం మొదలెట్టాడో ఏమైపోయాడు? ఎలా ఉంది కదా, రాముడు కంటే ముందు హనుమంతుడి పేరు వస్తుంది, అష్టసిద్ధి నవనిధికే దాత అసువరు దీని జానికి మాత. అక్కడ కూడా మళ్ళా అష్టసిద్ధి నవనిధుల గురించి ప్రసక్తి వస్తుంది. మీరు ఈ గాయత్రి మంత్ర సాధన దానికోసం చేస్తున్నారు అని అర్థం చేసుకోండి. కానీ మీరనుకునే ఇది సిద్ధులు కాదు, ఎందుకు ఇది సిద్ధులు కాదు అని నేను చెప్తాను అంటే, పార్టీషన్ అయినప్పుడు ఇరువేపుల పక్షాలలో కోటీశ్వరులు కట్టుబట్టలతో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళారు, తెలుసు కదా మీకు. ఏమీ తీసుకున్నాడు, డబ్బులు తీసుకోలేదు, సరే వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయారు. మళ్లీ వాళ్ళు వచ్చాక ఎక్కడో అక్కడ మళ్లీ వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. స్టోరీ తెలుసుందా? అంటే భావన నేను చెప్తుంది అర్థమవుతుంది కదా, డబ్బు కాదు సిద్ధి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు నీకు కావాల్సింది సమకూర్చుకోగలగడం సిద్ధి, అది మనం మర్చిపోయాం. ఇప్పుడు మనకు ఏంటంటే బుర్ర, డబ్బుంటే సిద్ధి, డబ్బుంటే సిద్ధి ఉంటే ఇంతమంది బాబాల దగ్గరికి ఇంతమంది వ్యక్తులు వెళ్ళరు, డబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళరు. హనుమంతుడు ఉదాహరణ అర్థమైంది, అష్టసిద్ధి నవనిధికే దాత అసవరి దీని జానికి మాత. ధన్ రాముడు పని చేస్తే సిద్ధి పనిచేస్తే, అంచేత దైవీ అనుగ్రహము వల్ల ఒక కోతి, ఒక పిరికి పంద ఋషిముఖ పర్వతం మీద ఎప్పుడు ఎవడొచ్చి చంపేస్తాడో అని భయపడేటటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఆ వ్యక్తికి? రాముడు కంటే ఎక్కువ ఉన్నాయేమో అన్న డౌట్. దైవీ అనుగ్రహము, లోక సమ్మానము, తర్వాత దైవీ అనుగ్రహం. కానీ దైవీ అనుగ్రహానికి కారణం దేనికి? వెన్ యూ డూ ద వర్క్ ఆఫ్ ద డివైన్. ఈ భగవంతుడి యొక్క పని ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా నాతో చాలా మంది రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఇంతకీ దైవీ అనుగ్రహం కావాలి అంటే రామకార్యం చేయాలి. రామకార్యం చేస్తే తప్ప మోహికః విశ్రామ అంటాడు హనుమంతుడు. రాముడు పని చేస్తేనే నాకు శాంతి. మరి మేము చేస్తాం మాస్టారు, ఈ రాముడు పని దైవీ కార్యక్రమం ఎలా తెలుస్తుంది మాకు? మనకు తెలియదు. అర్జునుడికి తెలియలేదు. అర్జునుడు ఎలాంటి వాడు? శ్రీకృష్ణుడు యొక్క స్నేహితుడు, బంధువు కూడా. 84 ఏళ్ల వయస్సు ఆయనకి మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు. చిన్నవాడేం కాదు శ్రీకృష్ణుడికి, అప్పుడు 125 సంవత్సరాల వయసు. యుద్ధం కాబోతోంది. ఈ 84 ఏళ్లలోనూ అనేక సార్లు అర్జునుడికి తెలుసు, ఖచ్చితంగా కౌరవులతో మనం యుద్ధం చెయ్యాలి. తెలీదా? కృష్ణుడే ఆపుతో వచ్చాడు, ఆగు 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 ఆగు. చివరికి మహాభారతానికి పెర్మిషన్ ఇచ్చాడు. పెర్మిషన్ ఇచ్చాక యుద్ధం మొదలెట్టబోతూ ఉంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఇది మీరు చాలా సార్లు విన్నామంటారు కదా, విన్నా మీరు ఇలాగే ఉన్నారు అంటే మీకు అర్థం కాలేదు అంటాను నేను. అంచేత ఇది మళ్లీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ నవరాత్రులలో మీ మానసిక స్థితి ఇలా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటట్టు ఉండాలి. ఏం చెప్పబోతున్నాను నేను? దైవీ ప్రణాళిక మాకు ఎలా తెలుస్తుంది? నేను చేస్తున్నటువంటి పని భగవంతుడి యొక్క పని అని నాకు ఎలా తెలుస్తుంది? ఇది రామకార్యం అని ఎలా తెలుస్తుంది? హనుమంతుడు అయితే రామాయణం అంతా చదివాం, అంతా అయిపోయింది కనుక త్రేతాయుగంలో ఇప్పుడు నీకు లిస్ట్ క్లియర్ కట్ గా ఉంది. అప్పుడు రాముడు పని చేస్తానంటే నవ్వు ఉండేవారు. అంటే రాముడు ఉన్నది ఎప్పుడు? అక్కడ అడవిలో. రాముడితో పాటు సహాయపడటానికి ఎవడున్నాడు? లక్ష్మణుడు ఉన్నాడు. ఇంతకీ ఈయన గారు ఏదైనా గొప్ప పని చేస్తున్నాడా అంటే ఏడుస్తున్నాడు. అంతే కదా, హనుమంతుడిని చూసినప్పుడు ఈ రాముడు గారు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నాడు, భార్యను పోగొట్టుకుంది. కనీసం సుగ్రీవుడి దగ్గర హనుమంతుడు మంత్రిగా ఉన్నాడు,
మేబీ వితౌట్ శాలరీ, కానీ మంత్రిగా ఉన్నాడు. రాముడు పనిచేస్తే ఏముంది అక్కడ? పనిచేసాడు. మరి మనము భగవత్ కార్యాన్ని ఎలా గుర్తించగలము దానికి ఇప్పుడు ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఇది చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యాక మీ జీవితము దానికి అనుగుణ్యంగా మారాలి. మారకపోతే మళ్లీ అంతే, సుగ్రీవుడు మంత్రిగానే ఉంటావు. దేవాలయాలు ఎవరు కట్టరు, దైవీ అనుగ్రహం రాదు. యుద్ధం మొదలవబోతోంది, కోసుకొచ్చేడానికి జరుడు రథం స్థాపయమేచ్చుత కైర్మయా సహ యోధవ్యం. నేను ఎవరితో యుద్ధం చేయాలి? నా రథాన్ని ఇరు సేనల మధ్య పెట్టాడు. నాతో యుద్ధం చేసే దమ్ము ఎవరికుంది అని అహంకారం. కానీ ఈయన చేసిన తప్పు ఏంటంటే కృష్ణుడితో ఉన్నాడు. ఆ మాట కృష్ణుడు తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్లిపోయాడు? భీష్ముడు ఉన్న చోట తీసుకెళ్లాడు, ద్రోణాచార్యుల వారు ఉన్న చోటకి తీసుకెళ్లాడు, కర్ణుడు జయద్రథుడు ఉన్న చోటకి. ఆయన నలుగురిని చూస్తే ఆయనకు గుండెదల. ఇందుకు భీష్ముడిని చూస్తే భయం ఇచ్చాడు. ఆయనంతట ఆయన చావాలి అనుకుంటేనే చస్తాడు. కౌరవులకి సర్వసేనాపతి అంటే హీఈస్ ద కమాండర్ ఇన్ చీఫ్. కమాండర్ ఇన్ చీఫ్ ఓడిపోవాలంటే కమాండర్ ఇన్ చీఫ్ అవడుగా నాకెందుకండి ఇంకోటికి ఇవ్వండి పోస్టన్ ఉండేవాడు. సర్వసేనాధిపత్యం వహించాడు అంటే భీష్ముడి యొక్క మనస్సులో ఏముంది? గెలవాలి అని. ఇచ్చామృత్యం ఉన్నవాడిని అర్జునుడు ఏం గెలుస్తాడు? మొదటి బాంబు. దైవీ ప్రణాళిక ఎలా గుర్తించాలి అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను అన్నది మర్చిపోకండి. ఫస్ట్ బాంబు అర్జునుడి మీద ఏం పడింది? గ్యారంటీగా ఫ్లాప్, గ్యారంటీగా చచ్చిపోయాడు. ఈ లోపల పక్కన చూడగానే ఎవడు కనిపించాడు? ద్రోణాచార్యులు వారు కనిపించాడు. ద్రోణాచార్యులు వారు ఆయన గురువు. ఎలాంటి గురువు అంటే అర్జునుడికి గ్యారంటీ ఇచ్చాడు, నిన్ను ప్రపంచంలో అందరికంటే చాలా ఉత్తమమైనటువంటి ద గ్రేటెస్ట్ ఆర్చర్ విలుకాడిగా చేస్తాను. కానీ కర్మ ఏంటి అంటే ద్రోణాచార్యులు చెప్తే వచ్చిన దానికంటే ద్రోణాచార్యుడు మూర్తి పెట్టుకున్నటువంటి ఏకలవ్యుడికి ఈయనకంటే ఎక్కువ వచ్చింది. రేపు గాయత్రి ఉపాసన మనం చేస్తున్నప్పుడు గాయత్రి మూర్తి పూజ గురువు గారు ఎలా డెవలప్ చేశారు అన్నది మీకు అర్థమవుతుంది. ఈ ఏకలవ్యుడి యొక్క ఎగ్జాంపుల్ మూర్తి గురువు కంటే కూడా ఎక్కువగా పనిచేస్తుంది. గురువు కంటే గురువు నామము ఎక్కువ శక్తివంతమైనది, భగవంతుడు కంటే భగవన్ నామము ఎక్కువ శక్తివంతమైనది. సరే ద్రోణాచార్యులు వారు తన విగ్రహాన్ని పెట్టుకున్న వాడికే ఈయన కంటే ఎక్కువ చెప్పాడు. మరి ద్రోణాచార్యుడికి ఎంత వస్తావు? ఇంకా ఆయనతో ఏం గెలుస్తాడు? సెకండ్ బాంబ్. కర్ణుడు, ఇట్ ఈస్ వెరీ సాడ్ ఎఫైర్. ఈయన తండ్రే కర్ణుడికి ఒక బాణం ఇచ్చాడు. ఒకసారి నువ్వు ఉపయోగించుకోగలవు? నువ్వు ఎవరి మీద ఉపయోగించుకున్నా వాడు దెబ్బతిట్ట చచ్చిపోతాడు. త్రీ ఇంపాసిబిలిటీ. భీష్ముని గెలవలేడు, ద్రోణాచార్యుని గెలవలేడు, కర్ణుని గెలవలేడు. మరి జయద్రథుడు శివుడి యొక్క వరం. ఒకరోజు యుద్ధంలో అర్జునుడిని తప్ప మిగతా నలుగురిని నువ్వు గెలవలేవు. నీకు అర్థమైందా అర్జునుడు ఎదుర్కొన్నా ఏం కనిపించిందో? తెలివైనటువంటి వారియర్ ఊడిపోయే దెబ్బలాట దెబ్బలాడు. సినిమాల్లో ఏదో హీరో అయితే చూపిస్తాడు తప్ప మామూలుగా కామన్ సెన్స్ ఉన్నటువంటి యోధ ఖచ్చితంగా ఓడిపోతామంటే దెబ్బలాడ్డు. మూర్ఖత్వం దెబ్బలాడతాం. నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అని తెలిసాక నువ్వు దెబ్బలాడటం మూర్ఖత్వమే కదా. అంచేత అర్జునుడు ఏమన్నంటే నేను దెబ్బలాడను, నేను ఎలాగో ఓడిపోతానని తెలుసు. మనకి కూడా లోపల ఏమనిపిస్తుంది అంటే ఈ యుగ నిర్మాణము, ఈ నూతన ప్రపంచము, భూపై స్వర్గావతరణ వచ్చేదా చచ్చేదా. కానీ ఏం జరిగిందో అక్కడ అర్థం చేసుకోండి. కాలోస్మి లోకక్షయకృత్రివృద్ధు. విశ్వరూప దర్శనంలో కృష్ణుడు ఓ మాట చెప్తాను, నేను కాలుణ్ణి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు కిల్ దెమ్ ఆల్, నేను వాళ్ళని చంపేశాను, దే ఆర్ ఆల్రెడీ డెడ్, భీష్మ నుంచి ద్రోణం నుంచి జయద్రదంచ కరణం ప్రధాన్యానపి యోధవీర మయా హతాత్వాం జహిమా విధిష్ట, నేను చంపేశానయ్యా బాబు వాళ్ళని. ఒక వ్యక్తి భీష్ముడు ద్రోణుడు జయద్రదుడు కర్ణుణ్ణి చంపేశాను అనగలిగినటువంటి స్థాయి వ్యక్తి, కాలస్వరూపమైనటువంటి వ్యక్తి ఆ మాట చెప్పాడు. బయట అర్థమవుతుంది కదా, ఎందుకు చెప్పగలిగాడు? ఆ వ్యక్తికి ఓ విశేషమైనటువంటి శక్తి ఉంది. బహూని మే వ్యతీతాని జన్మ అని తవచార్జున, తామ్యహం వేద సర్వాణి నత్వం వేత్తపరంతప. అర్జునుడితో ఏం చెప్పాడు? నువ్వు నేను కలిసి చాలా జన్మలు ఎత్తాము, నీకు తెలియదు అది, నాకు తెలుసు, నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను, వీళ్ళు చచ్చారు. మరి పూజ్య గురుదేవుడు ఏమని చెప్తున్నారు? మీరందరూ కూడా కబీర్ దాస్ గా ఉన్నప్పుడు, సమర్థ గురు రామదాస్ గా ఉన్నప్పుడు, శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు నాతోనే ఉన్నారు ఆయన చెప్పిన మాట అది. మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీ అంతటి మీరు వచ్చారు అని అనుకోండి. ఇందాక ఎవరో ఒక ఆమె చెప్తాను, నేను మూడేళ్ల బట్టి చూద్దాం అనుకుంటున్నాను మాస్టర్, ఇవాళ చూశాను. మరి ఇవాళ ఎందుకు చూసావో అర్థమైందా? ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఆ మాట అన్న వాళ్ళకి ఎందుకు చూడగలిగావో ఇవాళ అంటే అర్థం ఏంటి? దెర్ ఈస్ సమ్ స్పెషల్ అట్రాక్షన్, ఓ విచిత్రమైనటువంటి ఆకర్షణ శక్తి మిమ్మల్ని లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. అలా సంవత్సరాల బట్టి కూర్చోబెడుతోంది, మనము ఆ శక్తికి ద్రోహం చేస్తున్నాం. ఇఫ్ యు నో అబౌట్ హిమ్ గివ్ యువర్ లైఫ్ టు హిమ్. పక్కవాడు ఏమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అనుకుంటాడమ్మా. పక్కవాడు ఏమనుకుంటాడు అనుకుంటే నువ్వేం ముందు చదువుతావు? మీకు పాయింట్ అర్థమైందా? మహాకాలుడు చెప్తున్నటువంటి మాటలు ఇది. నాకు మీ పూర్వజన్మలు తెలుసు, అర్జునుడికి తెలీదు. కానీ అర్జునుడు ఎవడి మాట విన్నాడు? పూర్వజన్మలు తెలిసినటువంటి వ్యక్తి చెప్పిన మాట విన్నాడు, అవునా కదా? మనకి మన పూర్వజన్మలు తెలియదు, కానీ అర్జునుడికి కృష్ణుడి మీద ఎలా నమ్మకం ఉందో మనకి గురుదేవుల మీద నమ్మకం ఉందని అబద్ధం చెప్పటం లేదని ఆయన చాలా స్పష్టంగా ఏం రాశాడు అంటే, ఇప్పుడే కాదు, నేను శరీరం వదిలేసిన తర్వాత కూడా నా వాళ్ళ వెంట భూతంలాగా వెంటబడతాను. కానీ వెంట బడనిస్తే కాస్త కండిషన్ ఉంది అది. ఎందుకంటే గురువులు రౌడీలు కాదు, మిమ్మల్ని బలవంతంగా లాక్కు రావటానికి మీకు హితబోధ చేస్తారు, చాలాసార్లు చెప్తారు, చెప్పిందే చెప్తారు. అర్థమైందా? ఇంకా ఈ నవరాత్రి సాధన పూజ్య గురుదేవులకి మన్ని మనం పరిపూర్ణంగా సమర్పణ చేసుకునే సాధనగా మార్చుకోండి. అంతకంటే తక్కువ స్థాయిలో చేయకండి. నేను చేయగలనా మాస్టారు? నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, ఆయన చేసుకుంటాడు. ఆపరేషన్ థియేటర్లో హార్ట్ ఆపరేషన్ నువ్వెక్కడ చేసుకుంటావు? నువ్వు మత్తులో పడి ఉంటావు, చేసేదేవుడు. అలాగా మిమ్మల్ని మీరు ఈ గాయత్రి మంత్ర సాధనలో ఇమ్మర్స్ చేసుకోగలిగితే నీకు కావలసినటువంటి మార్పులు ఆయన చేస్తాడు. ఏంటో మార్పులు వచ్చే మీకు ఆత్మ సంతోషము, లోక సన్మానము, దైవీ అనుగ్రహము. దైవీ అనుగ్రహానికి ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదా? దైవీ అనుగ్రహానికి మీరు పాత్రులే. హనుమంతుడు అర్జునుడు ఎప్పుడైతే ఆ రోజు రాముడు కృష్ణుడు యొక్క మాట విన్నారో, ఎందుకు విన్నారు అంటే చెప్తున్నటువంటి వ్యక్తి, నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఐ నో ద టైం, ఇప్పుడున్నటువంటి అడ్డంకులు రాబోయే కొద్ది సంవత్సరాలలో ఉండవు, నేను తీసేశాను పాత్రను వాడాడు. విశ్వరూప దర్శనంలో కృష్ణుడు పాత్రను వాడతాడు, గురువు గారు కూడా అదే మాట వాడతాడు. కానీ మీకు ఆ నమ్మకం కనుక అర్థమవుతే ఈ నవరాత్రి సాధన నష్టో మోహ స్మృతి లబ్ధ స్వప్రసాదాత్మయాచిత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంత. కండిషన్ ఏంటి అంటే గత సందేహ, మీకు సందేహం ఏమైనా ఉందా గురువు గారు చెప్పినటువంటి మాటల్లో, గురువు గారి యొక్క స్థాయిలో సందేహం లేదు కదా. ఇంకా నువ్వేం చేయాలి? కరిష్యే వచనంత. కానీ ఆయన ఏం చెప్పాడు అన్నది మీరు మీ అంతటి మీరు ఆపాదించుకోకండి. ఆయన పుస్తకాలు, ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశాలు చాలా స్పష్టంగా మనకి హరిద్వార్ నుంచి సంచాలితం అవుతున్నాయి. దానికి తగినట్టు నేను నా కార్యకర్తలందరినీ కూడా ఒక మాట అడిగాను, నేను మళ్లీ ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను, మిమ్మల్ని మీరు శాంతికుంజ హరిద్వార్లో జరిగే కార్యక్రమానికి సమర్పణ చేసుకోండి. ఈ నవరాత్రి సాధన ఆ సమర్పణకి ఒక పరాకాష్ఠగా మారాలి. సాధన విధానం అర్థమైంది కదా, ఏదేం సిద్ధి పొందాలో అర్థమైంది కదా. ఇక్కడి నుంచి మీరు వెళ్లే లోపల ఆత్మ సంతోషము, లోక సమ్మానము, దైవీ అనుగ్రహానికి పాత్రలై వెళ్ళండి. గాయత్రీ మంత్రం యొక్క వేదమాత, దేవమాత, విశ్వమాత స్వరూపము, దాన్ని ఎలా సాధన చేయాలో అన్నది రేపు చెప్తాను. జై గురుదేవ్.